తెస్తలోనిక మొదటి పత్రిక 2:13 మనం చదువుకోవాలి. తెస్తలోనిక మొదటి పత్రిక 2:13 చదువుకుందాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించటి. గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ప్రార్థన చేసుకుందాం. చదవబడ్డ వాక్య భాగం మనకు అర్థమైనట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, రామస్వరూపమైన దేవ, దయగల రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకు వందనాలు. 11వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యాన్ని 3 పూట్ల ధ్యానించే గొప్ప ధన్యత ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మీరు ప్రతి ఆరాధనలో మమ్మను దర్శిస్తూ ఉన్నారు. మరొకసారి ఉదయకాలపు ఆరాధనలో మీ స్వరం కొరకు ఆశపడుతూ వచ్చాం. మాకు దీవెనకరంగా ఉదయకాలపు వాక్య ధ్యానాన్ని గురించండి. వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. బలపరచండి ప్రభు, రావాల్సిన వారి మీద కనికరపడండి. దేవుని బిడ్డల మధ్య మీరు ప్రారంభించిన యూత్ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తున్న ఏపీ బాయ్స్ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మధ్యాహ్నం స్త్రీల ఆరాధనలు, సాయంకాలం సాయంకాల సెంట్రల్ కాన్ఫరెన్స్ ఆశీర్వాదకరంగా నూతన సహవాస ప్రతిష్ట ఆరాధన ప్రభు దీవెనకరంగా మీరు ఉంచండి. సమయాన్ని మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మనం ఈ బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం వాక్యాన్ని క్రమముగాను లోతుగాను ధ్యానం చేయటం. మీరు బైబిల్ కలిగి, నోట్స్ కలిగి ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొనాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ వారు మీరు ఎవరినైనా కలుసుకొని వారికి పరిచయం చేస్తుంటే వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు కాలర్ బాధ్యత తీసుకోవాలి. తప్పకుండా వారికి ఉదయకాలపు ధ్యానం దీవెనకరంగా ఉంటుంది. మనం తెస్తలోనిక మొదటి పత్రిక మా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందులో 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో మాదిరి సేవకుడు యొక్క లక్షణాలు స్టడీ చేస్తూ వచ్చాం. పౌలు భక్తుడు ఎలాంటి మాదిరి సంఘంలో ఉంచాడో దాన్ని మనం స్టడీ చేస్తూ వచ్చాం. ఆయన గొప్ప శ్రమల్లో కూడా ధైర్యంగా బోధించిన వాడిగా మనం చూడగలిగాం. అట్లాగే ఆయన బోధలో ఎలాంటి కపటం, అపవిత్రత, మోసం లేకుండా, ఏ మోసం లేకుండా బోధిస్తున్నట్టుగా చూడగలిగాం. దాన్ని మనం 2వ అధ్యాయం 2వ వచనంలో ధైర్యముగా బోధించినట్లుగా చూడగలిగాం. 2వ అధ్యాయం 3వ వచనంలో మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు అన్నాడు. అట్లాగే ఆయన బోధ మనుషులు సంతోషపెట్టిన వారుగా కాక దేవుని సంతోష పెట్టడానికి బోధించినట్లుగా 4వ వచనంలో మనం చూడగలం. అట్లాగే ఐదవ వచనంలో ఆయన బోధ ఇచ్చకపు మాటలు ధనాపేక్షను కప్పిపెట్టి వేషము లేనట్లుగా కూడా మనం చూడగలం ఐదవ వచనం నుంచి. అట్లాగే ఆరవ వచనంలో మనుషుల ఘనతను కోరుకోలేదు అన్న మాట కూడా రాయబడింది. బోధ ఎట్లా ఉండాలి అన్నది ఒక మాదిరి బోధకుని లక్షణాలు రెండవ అధ్యాయంలో మనం చూడగలం. అట్లాగే తల్లి లాంటి ప్రేమతో బోధించినట్లుగా, తండ్రిలాగా ఆయన గద్దించినట్లుగా, హెచ్చరించినట్లుగా, రాత్రి మగళ్ళు సేవ చేసినట్లుగా చాలా శ్రేష్టమైన మాటలు, నిందారహితంగా సేవ చేశాడు. చాలా శ్రేష్టమైన మాటలు మొదటి వచనం నుంచి పన్నెండు వచనాల వరకు ఉన్నాయి. పరిచర్య అందరూ చేయాలి, కానీ విలువలతో కూడిన పరిచర్య, మాదిరికరమైన పరిచర్య, మాదిరికరమైన పరిచర్య, ప్రేమ కలిగిన పరిచర్య చేయాలి అన్న విషయాలు మనం స్టడీ చేస్తూ వచ్చాం. ఇక తర్వాత వాక్య భాగం, ఈరోజు మనం చదువుతున్న వాక్య భాగం తెస్సలొనిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం. పదమూడవ వచనంలో చాలా కీలకమైన విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నాడు పౌలు. స్తుతిస్తా ఉన్నాడు దేవుణ్ణి. దేని బట్టి స్తుతిస్తున్నాడంటే, ఈ తెస్సలొనిక సంఘం వాక్యానికి ఇచ్చిన వెయిటేజ్ని బట్టి, వాక్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి, వాక్యాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానాన్ని బట్టి పౌలు భక్తుడు ఈ విషయాలు స్తుతిస్తూ రాస్తా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే పదమూడవ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు, మనుషుల వాక్యం అనేది అది ఎంచక, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి వారు వాక్యాన్ని ఎట్లా చేశారంటే, ఒక మనిషి మాకు బోధిస్తున్నాడు అని వాళ్ళు తీసుకోలేదట, దేవుడే మాతో చెప్పిస్తున్నాడు అని వాళ్ళు తీసుకున్నారట. మనుషుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని దాన్ని అంగీకరించారు. కనుక మేము మానక దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం ఎట్లాగా చూస్తున్నామో మనకొక సవాలు. తెస్సలొనిక సంఘం అయితే దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని స్వరం, ఇది దేవుని వాక్యం అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. పౌలు బోధలే కాదు, సిల్వాను, తిమోతి ముగ్గురు ఈ సంఘానికి బోధిస్తున్నప్పుడు అట్లాగే తీసుకున్నారు. ఇంకొక కీలకమైన మాట, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. వాక్యం కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో చాలా చక్కటి మాటలున్నాయి. దాన్ని ESV వెర్షన్ ఎట్లా రాశారు, ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యూ బిలీవర్స్. వాక్యం మీలో పనిచేస్తుంది, వాక్యం మీలో పనిచేస్తుంది అని ఆయన ప్రభును స్తుతిస్తా ఉన్నాడు. ప్రభును స్తుతిస్తూ ఉన్నాడు, ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ ఎఫెక్చువల్లీ ఎట్ వర్క్ ఇన్ యూ హూ బిలీవ్. ఎఫెక్చువల్లీ ఎట్ వర్క్, ప్రభావంతంగా పనిచేస్తుంది. తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చాలా చక్కగా ఉంది, కార్యసిద్ధి కలగజేయుచున్నది. ప్రభుత్వరా, మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, దేవుడు ఆయన గురించి మనకి టాంజబుల్ గా, అంటే మనం తాకగలిగినది, మనం చూడగలిగినది, టాంజిబుల్ ఎవిడెన్స్ గా ఏదైనా మనకిచ్చాడంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. మనుషులు 40 మంది రాశారు, మనుషుల వాక్యం అనుకోవద్దు, ఇది మనుషుల వాక్యం అనుకోవద్దు. మిగతా గ్రంథాలు ఒకరే రాస్తారు, ఖురాన్ ఒకరే రాశారు, మహమ్మద్ ప్రవక్త, రామాయణం ఒకరే రాశారు, వాల్మీకి ఒకరే రాశారు. ఒకరే రాశారు అన్న మాట దగ్గర దాన్ని ఆ వ్యక్తిలో నుంచి వచ్చిన ఆలోచనగా తీసుకోవచ్చు. 40 మంది రాశారు, 40 మంది ఎందుకు రాశారు? 40 మంది వేరు వేరు ఖండాల్లో ఉంటూ రాశారు, 40 మంది వేరు వేరు కాలాల్లో ఉంటూ రాశారు, వేరు వేరు భాషల్లో రాశారు. వేరు వేరు ఖండాలు, వేరు వేరు కాలాలు, వేరు వేరు భాషలు, వేరు వేరు వృత్తులు వారు రాశారు. బైబిల్ అన్న పదం బైబిల్లో ఉండదు, బైబిల్ అన్న పదం బైబిల్లో ఉండదు. బైబిల్ని అలాగా సమకూర్చారు ఆ ప్రతులన్నీ, ఆ ప్రతులన్నీ క్యానాన్ ప్రతులన్నీ సమకూర్చి ఆ పుస్తకాల చుట్ట, లేదా పుస్తకాల గ్రూప్ ఆఫ్ బుక్స్, బంచ్ ఆఫ్ బుక్స్ బైబిల్ అయింది. ఆశ్చర్యం ఏంటంటే ఒకటే సారం, ఒకటే సందేశం కనబడుతుంది. 40 మంది మనుషులు, 40 రకాల బోధలు కాదు, 40 రకాల డైవర్షన్స్, డీవియేషన్స్, ఎర్రర్స్ అవేం కనబడవు, ఒకటే సందేశం. ప్రభువుకి ప్రియులారా, మనం దేవుని వాక్యానికి సంఘం ఏ స్థానం ఇవ్వాలో తెసలోనికి సంఘం దగ్గర నేర్చుకోవాలి, తెసలోనికి సంఘం దగ్గర నేర్చుకోవాలి. వారు దేవుని వాక్యానికి ఏ స్థానం ఇచ్చారో చూస్తూ ఉన్నాం. వారు వాక్యాన్ని అంగీకరించారు, వారు వాక్యాన్ని అంగీకరించారు. ఎట్లా అంగీకరించారంటే మనుషుల మాటగా కాక దేవుని వాక్యంగా అంగీకరించారు. నేను ఒక మాట చదివించి మళ్ళీకి వస్తాను. అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు బెరియా సంఘం కొరకు రాయబడతా ఉంది. తెసలోనిక సంఘం యొక్క సన్నివేశం 17వ అధ్యాయం 1-9 వరకు ఉంది. 17వ అధ్యాయం 1-9 వరకు ఉంది. మొదటి వచనంలో వారు అంపిపోలి అపొల్లోనియ పట్టణముల మీదుగా వెళ్లి తెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. పౌలు తన వాడుకు చెప్పిన సమాజపు వారి వద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతుల్లోంచి లేచి అవసరమని, నేను నీకు ప్రచురం చేయ యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనముల్లో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు తర్కించను. అక్కడ వ్యతిరేకత వచ్చింది, ఆయన వాక్యం ఫలించింది, తెసలోనిక సంఘం కట్టబడింది. వీరు వాక్యాన్ని మనుషుల బోధగా కాక దేవుని వాక్యం అంగీకరించారు అని మనం చదివాం తెసలోనిక మొదటి పత్రిక 2:13. తర్వాత మాట బెరయాకు వెళ్లారు, బెరయలో కూడా సంఘం కట్టబడింది. 11వ వచనం వారి గురించి ఒక మంచి సాక్ష్యం, వీరు బెరయా సంఘస్థులు తెసలోనిక సంఘస్థుల కంటే గనులుగా ఉన్నారు. ఎట్లాగా, ఎందుకు వారు గనులయ్యారు? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. వారు వాక్యాన్ని చాలా ఆసక్తితో యాక్సెప్ట్ చేస్తున్నారు. మించి పౌలు సీలయును చెప్పిన సంగతులు అలాగే ఉన్నాయా, ఏమైనా కల్పేశారా, అలాగే ఉన్నాయా లేవా అని ప్రతి దినం లేఖనాలను పరిశోధించుచు వచ్చిరి. వారు విని కూర్చోలా విన్నదాన్ని మళ్ళా చెక్ చేసుకున్నారు, స్టడీ చేశారు. ప్రతిరోజు లేఖనాలు పరిశోధించారు. దేవుని వాక్యాన్ని మనం ఎలా చూడాలో ఉదయకాలం వాక్యం ద్వారా బోధించబడతా ఉన్నాం. ఇది మనుషుల వాక్యం కాదు, దేవుని వాక్యం. మనుషులు మనతో మాట్లాడడం కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని గమనించాలి. అందుకే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యానికి బైబిల్ గ్రంథం ఇచ్చిన వాక్యం వల్ల సంఘానికి కలిగే లాభాలు, వాక్యం వల్ల విశ్వాసం కలిగే లాభాలు, ప్రయోజనాలు మనం అర్థం చేసుకోవాలి. నేను కొన్ని త్వరగా ఒక 8 లాభాలు టూకీగా జ్ఞాపకం చేస్తాను, తర్వాత ఈ 13 వచనాన్ని అర్థం చేసుకోవడానికి కొంత స్టడీ చేద్దాం. మొదటిగా వాక్యం కొరకు బైబిల్ ఏమంటుందంటే, వాక్యం జీవం కలిగింది, వాక్యంలో జీవం ఉంది, దేవుల్లో జీవం ఉంది. ఆ మాట మనం చెప్పగలం, హీ ఈజ్ లైఫ్, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయన జీవానికి ఆధారమై ఉన్నాడు, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. కానీ దేవుని వాక్యానికి ఆ పదం వాడబడింది, దేవుని వాక్యంలో జీవం ఉంది. హెబ్రీ పత్రిక 4:12. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైంది, లివింగ్ వర్డ్, సజీవమైంది కాబట్టి అది పనిచేస్తుంది, అది నిష్ప్రయోజనం కనుక రాదు, ఫలిస్తుంది. దేవుడి వాక్యం ఫలిస్తుంది. మనం రాత్రి విద్యువాన ఉపమానాన్ని బైబిల్ స్టడీ కూడా చేశాం కదా, వాక్యం జీవం కలిగింది, అది ఫలిస్తుంది, అది శోధిస్తుంది, అది దూరుతుంది. అదే 12 చూస్తాం, వాక్యం సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి వాక్యం ఖచ్చితంగా పనిచేస్తుంది, ఫలిస్తుంది, శోధిస్తుంది, ఫలిస్తుంది, శోధిస్తుంది, బికాస్ ఇట్ హ్యాస్ ఎ లైఫ్. అది జీవం కలిగింది, అది జీవం కలిగింది, వాక్యం సజీవమైంది, ఖచ్చితంగా ఫలిస్తుంది. యోహాను సువార్త 6:63, 2 చదవాలి. యోహాను సువార్త 6:63, 2 చదవాలి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. దేవుని మాట జీవమై ఉన్నది, లైఫ్ ఉంది దేవుని వాక్యంలో. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడూ మనం చదివినా, ఇది ఆ గ్రంథకర్త రాశాడు, ఈ గ్రంథకర్త రాశాడు అని అవగాహన కొరకు మనం చూడొచ్చుగాక, ఆ గ్రంథకర్త దేవుని చేత ప్రేరేపించబడ్డాడు, దైవాత్మ చేత ప్రేరేపించబడ్డాడు. దేవుడు బోధించమంటే బోధించాడు, దేవుడే దీన్ని పలికించాడు. ఎన్నడూ వాక్యాన్ని మనుషుల వాక్యముగా కాక దేవుని వాక్యముగా చూడడం మన జీవితాలకు మంచిది. కాబట్టి అప్పుడు వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయలేం, చేయకూడదు. జీవము కలిగిన వాక్యం, వాక్యంలో జీవం ఉంది, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మనలో ఉంటుంది. 2, వాక్యం మనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది, వాక్యం మనలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10:17. రోమీయులకు రాసిన పత్రిక 10:17. 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వాక్యాన్ని వింటే అది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువును పైన విశ్వాసాన్ని పుట్టిస్తుంది. విశ్వాసం పుడుతుంది, వాక్యాన్ని వింటే మనలో విశ్వాసం పుడుతుంది. అది జీవం కలిగింది కాబట్టి దాని రియాక్షన్స్ అట్లా ఉంటాయి. రెండో మాట, మూడో మాట, వాక్యం మన ఆత్మను రక్షిస్తుంది. వాక్యం మన ఆత్మను రక్షిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 9:16-17. రోమీయులకు రాసిన పత్రిక 9:16-17. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా, రక్షణ కలుగు చేయుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం వరముగా జీవించును అని రాయబడిన ప్రకారం విశ్వాసం వరముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. వాక్యం విశ్వాసాన్ని పుట్టిస్తుంది. మూడో మాట, వాక్యం మన ఆత్మను రక్షిస్తుంది. రక్షించడానికి శక్తి కలిగింది. ఇట్ హ్యాస్ పవర్ టు సాల్వేషన్, పవర్ అంటూ సాల్వేషన్ టు సేవ్ అవర్ సోల్స్. మన ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం అన్నాడు యాకోబు పత్రిక 1:21. మీ ఆత్మను రక్షించటకు శక్తి కలిగిన వాక్యం, వాక్యం మన ఆత్మను రక్షిస్తారు. కాబట్టి మన చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని, చదువుతున్నా, మనం బోధిస్తా ఉన్నా, మనం ఎలాంటి స్పృహ కలిగి ఉండాలంటే ఇది దేవుని మాట, ఇందులో జీవం ఉంది. ఈ మాట వింటున్న వారిలో విశ్వాసం పుట్టిస్తుంది. ఈ మాటలు అంగీకరించిన వారు రక్షణ పొందుతారు. దాన్ని మనం ఎరిగితే చాలా ఆస్తు విప్తాం, చాలా ఆస్తు వాక్యాన్ని వింటాం, నిర్లక్ష్యంగా ఉండలే. నాలుగవ మాట, వాక్యం జన్మనిస్తుంది. వాక్యం జన్మింపజేస్తుంది. యాకోబు పత్రిక 1:18. యాకోబు పత్రిక 1:18. ఆయన తన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండనట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారంగా కనెను. ఆయన మనల్ని వాక్యం ద్వారా కన్నాడు, వాక్యం ద్వారా కన్నాడు. సత్య వాక్యము వలన తన సంకల్పం ప్రకారంగా కన్నాడు. వాక్యానికి తిరిగి జన్మింపచేసే శక్తి ఉంది. ఆ మాటలే మనం చూడగలుగుతున్నాం. అలాగే యాకోబు పత్రికలో ఉన్నాం కాబట్టి 21వచనం కూడా చదవచ్చు. అందుచేత సమస్త కల్మసుమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. రక్షించగలిగిన వాక్యం, ఆత్మను తిరిగి జన్మింపచేసే వాక్యం 18వ వచనం ప్రకారంగా తిరిగి జన్మింపజేస్తుంది. మరలా మరొక జీవితాన్ని ఇస్తుంది, మరొక పుట్టుకనిస్తుంది, మరొక జన్మనిస్తుంది. పేతురు 1:22-23. మీరు క్షయ బీజము నుండి కాక, బీజం అంటే విత్తనం, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. వాక్యం మిమ్మల్ని పుట్టించింది, వాక్యం మిమ్మల్ని తిరిగి జన్మింపజేసింది. ప్రభు నికోదేముతో మాట్లాడుతున్న మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు. అతడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, నీరు అంటే బాప్తిజం కాదు, వాక్యం, వాక్యం ద్వారా కొత్తగా జన్మిస్తారు. మరలా వాక్యం వ్యక్తిలో నూతన జన్మ అనుభవాన్ని తీసుకొస్తుంది. వాక్యానికి తిరిగి జన్మింపచేసే శక్తి ఉంది, దాన్ని మనం చూడగలుగుతున్నాం. ఐదవ మాట, వాక్యం మనల్ని ఆత్మీయంగా ఎదిగింపచేసేది. దానికి జన్మించిన వ్యక్తిని ఎదిగించడానికి కావలసిన శక్తి ఉంది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. రక్షణలో ఎదగాలంటే ఎల్లోడు పాలు తాగినట్టుగా వాక్యం తాగాలి. ఆ రక్షణ నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుతాము. వాక్యం మనలో అభివృద్ధిని, ఎదుగుదల, గ్రోత్ని తీసుకొస్తుంది. పాలు ఎలాగైతే శరీర పుష్టికి ఉపయోగపడతాయో, ఎదుగుదలకు ఆహారం అవసరము, ఆత్మీయ ఎదుగుదలకు వాక్యం అవసరం అని మనం చూడగలుగుతున్నాం. ఆరో మాట, వాక్యం మనల్ని ఎదిగింపజేయడమే కాదు, పోరాట యోధుని చేస్తుంది. వాక్యం పోరాట పటిమనిస్తుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యం మీ నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. వాక్యం యోధులుగా తయారు చేస్తుంది. ఎవరితోటి ఎవరిని జయించగలుగుతున్నామంటే బలవంతుడైన దుష్టిని సహితం జయించగల వాక్యం యోధులుగా తయారు చేస్తుంది. ఆత్మీయ పోరాటంలో గెలిచేవారిగా వాక్యం తయారు చేస్తుంది. వాక్యం శాతాన్ని జయించే శక్తినిస్తుంది. ఆరో మాట, వాక్యం శాంక్టిఫై చేస్తుంది, వాక్యం శుద్ధీకరిస్తుంది, వాక్యం పరిశుద్ధులుగా మారుస్తుంది, పరిశుద్ధులుగా మారుస్తుంది. కీర్తన గ్రంథం 19వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథము 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల చేయును. 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్మల నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. వాక్యం నిర్మలమైనది, వాక్యం పరిశుద్ధమైనది, వాక్యం 7 మార్లు కడిగి శుద్ధి చేసిన వెండి అంత పవిత్రమైనది అని మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధ వాక్యం మనలో ఏం తీసుకొస్తుందంటే 119వ కీర్తనలో ఆ మాటలు మనం చదవగలం, పరిశుద్ధతలోకి తీసుకెళ్తుంది. 119వ కీర్తన పరిశుద్ధ వాక్యం దాన్ని అంగీకరించిన వారిని శుద్ధీకరిస్తుంది. 119వ కీర్తన 9వ వచనం, యవనస్తుడు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నటు చేతనే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. లోపల వాక్యం ఉంటే పాపం చేయలేం. యవనస్తుడు సహితం పరిశుద్ధంగా నడవడం నేర్చుకుంటారు. వాక్యం మనల్ని శాంక్టిఫై చేస్తారు, పరిశుద్ధులుగా మారుస్తారు. పాప కల్మషాన్ని, సమస్త దుష్టత్వాన్ని, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని, సమస్త కల్మషాన్ని తీసివేస్తుంది. వాక్యం శుద్ధీకరిస్తుంది అని మనం చదువుతున్నాం. చివరిగా వాక్యం తప్పుల నుంచి కాపాడుతుంది. వాక్యం ఏది తప్పు ఏది ఒప్పు ఆ విచక్షణిస్తుంది, ఆ విచక్షణిస్తుంది. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఎఫెసు సంఘ నాయకులతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను గూర్చి మిమ్మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్త. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించను నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతున్నాను, మీరు జ్ఞాపకం చేసుకుని మలకుగా ఉండండి. 32వ వచనం కీలకమైన మాట. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడ్డ వారు స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఆయనకు ఆయన వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నారు. మీరు వాక్యంలో నిలిచి ఉంటే ఫాల్స్ టీచింగ్స్, తప్పుడు బోధలు, కలిపి చెరిపిడి బోధలు, వంకర మాటలు, వంకర బోధలు, పరవశ్యం టీచింగ్స్, డైవర్ట్ చేసే బోధలు, అందులోంచి మీరు తప్పించబడతారు. వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది, వాక్యం మిమ్మల్ని డైవర్ట్ కాకుండా కాపాడుతుంది అన్నాడు. దేవుని వాక్యానికి చాలా పోలికలు ఉన్నాయి. ఇది బండను బద్దలు చేయు శుద్ధి వంటిది, ఇది అగ్ని వంటిది. దేవుని వాక్యం అగ్ని వంటిది, చాకల వాణి సబ్బు వంటిది. దేవుని వాక్యం ఖడ్గం, ఆత్మీయ ఖడ్గం. కాబట్టి ప్రభువు పిల్లరా, మనం 3 పూట్ల వాక్య ధ్యానాన్ని కలిగి ఉన్నాం. ఈ సంవత్సరం, గత సంవత్సరం ప్రభు చేసిన గొప్ప మేలు, మనం గ్రూప్ బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. మనం ఎట్లాగే పుస్తకాలని వచనం వెంబడి వచనం స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఆన్లైన్లో ట్రైనింగ్ క్లాసులు కలిగి ఉన్నాం. నా మట్టుకు నాకు రక్షింపబడ్డ మొదటి దినం మొదలుకొని నాకు వాక్యం అంతా తెలియాలి అని ఆశపడేవాడిని. అది అమాయకత్వం అని తర్వాత అర్థమైంది. వాక్యం అంతా అవదు, తెలియదు. కానీ కీర్తనకారుడు మనకేం చెప్పాడంటే, మొదటి కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తే ధన్యుడు. రోజంతా ధ్యానించాలట, రోజంతా ధ్యానించాలట. 55వ కీర్తన 17వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను ధ్యానిస్తాను, నేను మొరపెడతాను, 3 పూట్లా ధ్యానిస్తాను అంటాడు. 119వ కీర్తనలో అంటాడు, తెల్లవారక మునిపి నా కన్నులు తెరుచుకుంటాను, నీ వాక్యం కొరకు ఆశ పెట్టుకుంటున్నాను అంటాడు. దేవుని వాక్యం, దేవుని స్వరం పాతకాలంలో ఎట్లా ఉండేదంటే, ఆయన మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. సమయంలో దేవుని స్వరం వినటం అరుదు. స్వరం అరుదుగా కనపడుతుంది, దేవుడు దర్శించట్లేదు. కాబట్టి చాలా కష్టంగా ఇప్పుడు ఎవరితోటో మాట్లాడేవాడు. ఈ కాలంలో దేవుని వాక్యం నేరుగా మాట్లాడుతుంది, దేవుని వాక్యం నేరుగా మాట్లాడుతుంది, దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది. 24 గంటలు దేవుడు మాట్లాడతాడు. దయచేసి అర్థం చేసుకుందాం, 24 గంటలు దేవుడు మాట్లాడతాడు. 24 గంటలు వాక్యం మనకు అందుబాటులో ఉంది. ఈ వాక్యపు వెలుగులో మనం పరీక్ష చేసుకోవటం, వాక్యాన్ని ప్రేమించటం, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. దయచేసి అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ తెసలోనిక సంఘంలో జరిగిన ఆశ్చర్య కార్యం ఏంటంటే వీరు బలమైన సంఘముగా ఉన్నారు. మనం మూలవాక్యానికి వెళ్దాం. తెసలోనిక మొదటి పత్రిక 7వ వచనంలో చాలా చక్కటి మాట ఈ సంఘం కొరకు మనం చదివే మాట. కాబట్టి మాసిడోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఈ సంఘం పక్క సంఘాలకు పక్క ప్రాంతాలకు మాదిరిగా ఉంది. ఇది మాదిరి సంఘం. ఎందుకు మాదిరి సంఘముగా ఉంది అన్న మాట దగ్గర 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతున్న మాట, 2వ అధ్యాయం 13వ వచనం రాయబడుతున్న మాట, ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మావాలని అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచలేదు, నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి. రెండవ అధ్యాయం 13వ వచనంలో మనుషుల వాక్యము, మనుషులు బోధిస్తున్నారు, మనుషులు మాట్లాడుతున్నారు అని కాదట, వారు దేవుని వాక్యమని అంగీకరించారు. చాలా రీసెంట్ గా ఎక్కువగా బైబిల్ మీద దాడి చేస్తున్న వాళ్ళు, బయట వాళ్ళు కూడా వాక్యాన్ని అని మాట్లాడుతున్నారు, వాక్యంలో ఉన్న విషయాలు ఎత్తిపెట్టి మాట్లాడుతున్నారు, ఈ బైబిల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా మాట్లాడుతున్నారు. తేడా ఏంటంటే వాళ్ళు తప్పు పట్టుకోవడానికి మాట్లాడుతున్నారు, తప్పు పట్టుకోవడానికి చదువుతున్నారు. ఇది మనుషులు రాసిన పుస్తకం అన్నట్టుగా చదువుతున్నారు. దేవుని పుస్తకం, దేవుని గ్రంథం, దేవుని స్వరం, దేవుని వాక్యం అని మనకు అర్థమైతే తప్పకుండా దాన్ని రిసీవ్ చేసుకోవటం. ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో ఆ వాక్యం మనలో జీవాన్ని తీసుకొస్తుంది, నూతన జన్మ అనుభవం తీసుకొస్తుంది, మన రక్షణ అనుభవాలను తీసుకొస్తుంది, విశ్వాసంలో బలవంతం చేస్తుంది, ఆత్మీయ అభివృద్ధిని తీసుకొస్తుంది, దుష్టునితో పోరాడే యోధులుగా చేస్తుంది, తప్పుడు బోధలను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగిన వారిగా చేస్తుంది, వాక్యం అంత పరిశుద్ధపరుస్తుంది, వాక్యం పరిశుద్ధపరుస్తుంది, పరిశుద్ధులుగా మారుస్తుంది. దయచేసి సంవత్సరం ఆరంభంలో ఉన్నాం కాబట్టి మీరు వాక్యాన్ని ఆల్రెడీ డైరీలో అడుగుతా ఉన్నాం. ఈరోజు బైబిల్ చదివారా, వాక్యాన్ని వినటం, వాక్యాన్ని బైబిల్ స్టడీలో పాల్గొనటం అది చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యక్తిగతంగా వాక్యాన్ని చదవటం, ధ్యానించటం, రోజంతా ధ్యానించటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకు చాలా సార్లు మనలో వాక్యం యొక్క ప్రభావం చూడలేకపోతున్నామంటే, మన వాక్యాన్ని ఎందుకు వాక్యాన్ని మనం చూడలేకపోతున్నామంటే, మన వాక్యాన్ని ఇవ్వాల్సినంత సమయం, ఇవ్వాల్సినంత స్థానం వాక్యానికి ఇవ్వకపోవటం, ఇవ్వాల్సినంత స్థానం వాక్యానికి ఇవ్వకపోవటం అది నిజంగా ప్రమాదకరం. అందుకోసమే ప్రయోజనం లేదు ముక్కుబొడిగా ఆదివారం అది ఏదో ఆయన చెప్తా ఉంటే బైబుల్ తీసి చాలా ముక్కుబొడిగా మనం ఈ లాభాలు పొందలేకపోతున్నాం. తెసలోనిక సంఘం యొక్క మాదిరి, తెసలోనిక సంఘం యొక్క మాదిరి వారు వాక్యాన్ని అంగీకరించిన విధానం, వారు వాక్యాన్ని ట్రీట్ చేసిన విధానం. కాబట్టి అమ్మూల వాక్యం మొదటి తెసలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో నుంచి మనం ఒక 5 విషయాలు అర్థం చేసుకోవాలి. వాక్యం యొక్క గుణ లక్షణాలు జ్ఞాపకం చేశాను. ఇక్కడ వారు ఎట్లాగ వాక్యాన్ని యాక్సెప్ట్ చేశారు అన్నది పౌలు స్తుతిస్తా ఉన్నాడు. అందులో మొదటి మాట వాక్యాన్ని విశ్వాసంతో అంగీకరించారు. వారు వాక్యాన్ని విశ్వాసంతో అంగీకరించారు. రిసీవ్డ్ విత్ ఫెయిత్ 2వ అధ్యాయం రెండవ అధ్యాయం పదమూడవ వచనం రెండు సార్లు రాయబడింది. అది నిజముగా ఉన్నట్టు మూడో లైన్ మనుషుల వాక్యం అని అంచక మొదటి లైన్ లో ఉంది. ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించారు. ఎట్లా అంగీకరించారు? మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని నమ్మారు. దేవుని వాక్యమని నమ్మి అంగీకరించారు. వాక్యాన్ని విశ్వాసముతో అంగీకరించారు. చాలా ప్రాముఖ్యమైన మాట. బైబిల్ని మనం విశ్వాసంతో చదవాలి. కొన్నిసార్లు ప్రశ్నలు అడగటం మంచిదే, కానీ జీవితకాలం అంతా ప్రశ్నించటం ప్రమాదం. సంవత్సరాలు గతిస్తున్న కొద్దీ ప్రశ్నించడం ప్రమాదం. అంటే అర్థం ఏంటంటే, నీకు ఇంకా విశ్వాసం పుట్టలేదా వాక్యం మీద? ఇది దేవుని వాక్యం, ఇది దేవుని గ్రంథం అన్న విశ్వాసం ఇంకా పుట్టలేదా? ప్రారంభంలో ప్రశ్నించాం మంచిది అర్థం చేసుకోవడానికి, కానీ సంవత్సరాలు గతిస్తున్న కొద్దీ నీకు విశ్వాసం పుట్టాలి కదా. ప్రశ్నలు అలాగెందుకు ఉన్నాయి? అది ఒకవేళ మన వైఖరి కూడా అలా ఉంటే మనం మనం చెక్ చేసుకోవడం మంచిది. ఎబ్రిపత్రిక 4:2 చదవాలి. ఎబ్రిపత్రిక 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు. గనక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. వాళ్ళు కూడా విన్నారు, ఇస్రాయేల్ కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు సువార్త వినలేదా? సువార్త విన్నారు, కానీ వారు విశ్వసించలేదు. కాబట్టి వాక్యం వాళ్ళు పనిచేయలేదు. విశ్వాసంతో అంగీకరించాలి. గుడ్డిగా నమ్మాలి అని కాదు కాని రెండవ మాట ప్రశ్నిస్తూనే ఉండాలి, అది కూడా కాదు. అనుమానిస్తూనే ఉండాలి, అది కూడా కాదు. ప్రారంభంలో అనుమానించో, ప్రారంభంలో ప్రశ్నించో, ప్రారంభంలో ఆలోచించో, కానీ అదే వైఖరి మంచిది కాదు. విశ్వాసంతో అంగీకరించాలి. బైబిల్లో నన్ను ఎవరైనా మీకు ప్రశ్నలు లేవా అని అడిగితే, నాకు ప్రశ్నలు ప్రారంభంలో ఉన్నాయి, ఇప్పుడు ప్రశ్నలు కానీ నేను అనుకోవట్లా. నేను నమ్ముతున్నాను బైబిల్ని, నాకు అర్థం కాకపోవచ్చు, కానీ అది సత్యం, నా జ్ఞానానికి మించిన సత్యం. నేను దాన్ని నమ్ముతున్నా, నేను నిర్ధారించుకున్నా, నేను నమ్ముతున్నా. నేను ప్రశ్నించలేను, నేను వాక్యాన్ని ప్రశ్నించలేను. ట్రై చేశాను ప్రశ్నలతోటి, అర్థం కాకపోయినా ఐ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను నమ్ముతా, వాక్యాన్ని నమ్ముతున్నా. విశ్వాసంతో అంగీకరించాలి. రెండవ మాట తెసలోనికే మొదటి పత్రిక 2:13 వాక్యానికి విధేయత చూపించటం, రిసెప్టివ్ గా ఉండటం, వాక్యానికి వాక్యం పట్ల దీనత్వం కలిగి ఉండటం. ఈ మాట బాగుంటుంది, విధేయత చూపించటం, దీనత్వం కలిగి ఉండటం. వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారన్నప్పుడు సరే చెప్పండి అన్నట్టు కాదు కదా, మీరేం చెప్పాలనుకున్నారు చెప్పండి అని కాదు కదా. దేవుని వాక్యాన్ని వింటున్న సమయాలు చెప్తాం, ప్రభా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మీరు సెలవు ఇవ్వండి. మరియ తల్లి, నీ దాసురాల్ని నీ మాట ప్రకారంగా నాకు జరుగును గాక. ముందు బెండయి దోసులు పెట్టి మీరు మాకు ఇవ్వండి మీ వాక్యాన్ని, మీరు మాకు అనుగ్రహించండి అని వినమ్రతతో బ్రతిమాలినట్టుగా దేవుని వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలంటే, విధేయత ఉండాలి. వాళ్ళు అలా అంగీకరించారు. యాకోబు పత్రిక 1:21 చదివితే, అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. వాక్యాన్ని ఎట్లా తీసుకోవాలంటే, సాత్వికముతో, మీక్నెస్ తో, ఒబీడియన్స్ తోటి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించాలి. మీరు మాతో మాట్లాడండి, మేము పాటిస్తాం, మేము గైకుంటాం. యోన గ్రంథంలో మనం నీరేవో పట్టణస్థులు చూస్తాం, వాక్యం ప్రకటించబడింది. వాళ్ళు ఉపవాసం ఉండి గొనుపట్ట కట్టుకుని బూడి చల్లుకొని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఎంత రిసెప్టివ్ గా ఉన్నారో అనుమానం ఏమీ లేదు. ఒక మొదటి వర్తమానానికి వాళ్ళు కదలి పెట్టుకుని చలాసలు అనిపిస్తుంది. మనకి తెలియని వాక్య సత్యాలు ఏమున్నాయి? సంవత్సరానికి 1000 వర్తమానాలు కదా, 7 సంవత్సరాలుగా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం వాక్యంలో మునిగి తేలుతూ ఉన్నాం. మనకి తెలియని వాక్య సత్యాలు ఏమున్నాయి? అన్ని తెలుసు. ప్రశ్న ఏంటంటే, వాక్యం తెలుసు, వాక్యం పట్ల విధేయత ఉందా? వాక్యానికి భయపడుతున్నామా? వాక్యానికి వణుకుతున్నావా? వాక్యం పట్ల ధ్యానత్వం కలిగి ఉన్నావా? అది ప్రశ్న. కీర్తన గ్రంథం 25వ కీర్తన 9వ వచనం, కీర్తన గ్రంథం 25వ కీర్తన 25వ కీర్తన 9వ వచనం చదవాలి. 9వ వచనం చదవాలి. న్యాయవిధిని బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేవుడు తన మార్గాన్ని దీనులకు నేర్పిస్తాడు, దేవుడు దీనులను నడిపిస్తాడు. దీనత్వం దేవునికి దేవుడు కోరుకునేది మాట వినటం శ్రేష్టం, మాట వినటం శ్రేష్టం. బలులు అర్పించటం, కానుకలు ఇవ్వటం కంటే మాట వినటం శ్రేష్టం. వాక్యానికి వారు అంగీకరించినట్లుగా చూస్తున్నాం, విశ్వాసంతో అంగీకరించారు. దేవుని వాక్యం అని అంగీకరించారు. వారు విధేయతతో అంగీకరించారు. మేము చేస్తామండి, మీరు మాకు చెప్పండి, మేము పాటిస్తాము అని వాళ్ళు పాటించడానికే వాక్యాన్ని అంగీకరించారు. వారు పాటించారు కూడా. దశలోనికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చివరి మాటలో ఆ మాట చదవగలం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేర్చినది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎట్ వర్క్, పనిచేస్తుంది. అంటే అర్థమేంటి? పని చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు, వాక్యం కార్యం చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు. వాక్యం వద్దు అంటే మీరు మానేస్తున్నారు, వాక్యం చేయండి అంటే మీరు చేస్తున్నారు, వాక్యం ఇది తప్పు అంటే ఒప్పుకుంటున్నారు, వాక్యం ఇది ఉప్పు అంటే మీరు హత్తుకుంటున్నారు. వాక్యం పనిచేస్తుంది, వాక్యాన్ని మీరు పనిచేయడానికి ఆస్కారిస్తున్నారు. దేవుడు వాక్యాన్ని కార్యసిద్ధి కలుగజేస్తుంది, కార్యసిద్ధి కలుగజేస్తుంది. యాకోబు పత్రిక 1:22 వచ్చిన నుంచి మనం చదవాలి. యాకోబు పత్రిక 1:22 వచ్చిన నుంచి మనం చదవాలి. 22వ వచనం నుంచి, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారే ఉండు. ఎవడైనా వాక్యమును వినివాడే ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖాన్ని చూసుకుని మనిషిని పోలి ఉంటాడు. 25వ వచనం, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణయమును తీరు చూసి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయువాడే తన క్రియలో ధన్యుడగును. వాక్యాన్ని వింటే, ధర్మశాస్త్రాన్ని వింటే ధన్యును కాదు, దాన్ని పాటిస్తే ధన్యులు. వాక్యాన్ని పాటించాలి. 4వ మాట, వాక్యాన్ని కోరుకోవాలి. మొదటి పేతురు పత్రిక 2:2 మనం చదివాం, కొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారి నిర్మలమైన వాక్యమన పాల వలన రక్షణ విషయం ఎదుగు నిమిత్తం పాలను అపేక్షించండి. పిల్లోడు పాలు ఎలా తాగుతాడు? రోజుకి 3 పూట్ల టయానికి అంటాడా? ఆహా, అరగంటకి అరగంటకి ఏడుస్తాడు. వలమ్మని అరగంటకి అరగంటకి పేచీ పెట్టి లాక్కుంటాడు పాలు కోసం. అది ఆకలి అంటే, అది ఎదుగుదలంటే, అది అపేక్ష అంటే, అది కోరుకోవడం అంటే. వాక్యాన్ని అలా కోరుకోవాలట, వాక్యాన్ని అలా చదవాలట. మొదటి కీర్తన 2వ వచనంలో దివారాత్రులు ధ్యానించారు, యహో ధర్మశాస్త్రనందు ఆనందించాలి, ఇష్టపడాలి. ఇష్టపడాలి వాక్యాన్ని. మాకు వాక్యం అర్థం కావట్లేదండి అంటే సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ, ఆపరేషన్ చేయాల్సిందే. లేకపోతే వాక్యం లోపలికి వెళ్తారా, ఆ బండ లోపలికి వెళ్తారా? ప్రమాదం, ప్రమాదం. ఒకవేళ అదే పరిస్థితి అయితే ప్రార్థన చేయండి, అడగండి ప్రభువుని, పట్టుదలతో అడగండి. మేము బైబిల్ తెరవగానే ఆవలింతలు వస్తున్నాయండి, వాక్యం మేము ఒక అధ్యాయం చదవడం కష్టమైపోతుంది, వాక్యం చదివినా అసలు అర్థం కావట్లేదు, ఎంత ప్రమాదమో. మీరు బైబిల్ స్టడీలో తప్పకుండా మేలు పొందుతారు. హౌ టు ఇంటర్ప్రిట్, హౌ నాట్ టు ఇంటర్ప్రిట్, వాక్యాన్ని ఎట్లాగ అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోకూడదు, ఎట్లా వ్యాఖ్యానించాలి, ఎట్లా వ్యాఖ్యానించకూడదు. అందుకే టాపికల్ స్టడీకి కాంటెక్స్టువల్ స్టడీకి తేడా అదే. టాపికల్ స్టడీలో నీకు నచ్చినట్టుగా తిప్పేస్తావు వాక్యాన్ని, ఎట్లా పడితే అట్లా తిప్పేస్తావు, కూర కలిపినట్టు కలిపేస్తావు, నీ ఇష్టం. కాంటెక్స్ట్ ఒప్పుకోదు, ఎట్లాగే అలా తీసుకుంటావు, కింద వాక్యం ఏం చెప్తుంది, పై వాక్యం ఏం చెప్తుంది, నీ ఇష్టం వచ్చినా ఎట్లా తీసుకుంటావు. కాంటెక్స్ట్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. కాంటెక్స్ట్ మనల్ని అసలైన అర్థం అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నాకు టాపికల్ స్టడీస్ ఇష్టం, కానీ ప్రమాదం. టాపికల్ స్టడీస్ దాని వైపు ఎక్కువ మొగ్గు చూపుతా ఉంటే ప్రమాదం. వాక్యాన్ని క్రమంగా చదవండి, పై వచనాలు కింద వచనాలు వెలుగులో చదవండి. తప్పకుండా వాక్యాన్ని మనం ఎదుగుతాం, వాక్యంలో ఎదుగుతాం. చివరిగా వాక్యం హృదయంలో నిలిచి ఉండాలి. ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. వాక్యం ఎక్కడుండాలి? హృదయంలో నాటబడాలి. హృదయంలో నాటబడాలి. దాని ప్లేస్ హృదయం. విత్తువాన ఉపమానంలో కూడా ఆ నేల హృదయాన్ని సూచిస్తూ ఉంది. హృదయంలో నాటబడాలి. ఇన్నర్ పర్సనాలిటీ. పైపై మొక్క కాదు, పైపై మొక్క కాదు, పైపై మొలక కాదు, లోపల నాటబడాలి. లోపల నాటబడాలి. యాకోబు పత్రికలో ఆ మాట ఏంటాడు, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం, లోపల నాటబడి మీ ఆత్మ రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. శక్తి కలిగిన వాక్యం. కావున ప్రియులారా, నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న ప్రధానమైన మాట, వాక్యం మీకు బోధించబడతా ఉన్నప్పుడు మీరు ఎలా చూస్తున్నారు? ఏదో ప్రసంగం జరుగుతూ ఉంది, మన పని మనం చేసుకుందాం, వాకింగ్ చేసుకుందాం, ఇల్లు ఉడుచుకుందాం, పంటలు తోముకుందాం, కూరగాయలు తరుపుకుందాం, ఏదో పని. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు దేవుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు నచ్చిన వాక్యాలు, ఆశీర్వాదకరమైన బోధలు, అనుకూలంగా ఉన్న వాక్యాలు, ఇదైతే ఓకే, ఇదైతే వద్దు. కూరగాయల సెలక్షణ, కూరగాయల సెలక్షణ, బట్టల సెలక్షణ, నీకు నచ్చింది కావాల్సింది తీసుకొని నచ్చని వదిలేయడానికి. దేవుని మాటలు అన్ని పరిశుద్ధమైనవి, అన్ని ఆయన మాటలు. ప్రతి మాటలో జీవం ఉంది, ప్రతి మాట మనల్ని బలపరుస్తుంది. కొన్ని తీసుకుంటాను, కొన్ని చేస్తాను అన్నానికి ఉండదు, ఉండదు. చాలా ప్రాముఖ్యమైన మాట, వాక్యాన్ని బోధిస్తున్నవాడు, వాక్యాన్ని బోధిస్తున్నవాడు కలిపి చెలిపి బోధిస్తే, కాంటెక్స్ట్ దాటి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బోధిస్తే, వాక్యాన్ని బోధిస్తున్నవారు మనం చదివాం మొదటి తెసలోనికి పత్రిక 2వ అధ్యాయంలో, ఇక్కకపు మాటలు, ధనాపేక్షను కప్పిపెట్టు వేషం, మనుషులు సంతోషపెట్టు మాటలు, అపవిత్రమైన బోధ, కపటమైన బోధ. 3వ వచనంలో మాట్లాడుతున్నాడు, మా బోధ కపటమైనది, అపవిత్రమైనది, మోసయుక్తమైనది కాదు, మనుషులు సంతోషపెట్టి వారు కాము, ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు వినియోగించలేదు. ఎట్లాంటి బోధ వింటా ఉన్నాం? ఎట్లాంటి బోధని ఇష్టపడతా ఉన్నాం? వాక్యం చెప్పడానికి నీకు అవకాశం ఇస్తే ఏం చెప్తున్నావు? ఎట్లా చెప్తున్నావు? నువ్వు అనుకున్నా చెప్తున్నావు, అక్కడున్నా చెప్తున్నావా? గురు బైబుల్ స్టడీలో అక్కడ చదివింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? చాలాసార్లు అనిపిస్తుంది చాలా ప్రమాదకరంగా ఉన్నారు. కళ్ళ ముందున్న వాక్యం వీళ్ళకి అలా కనిపించట్లా, ఎలాగో అనిపిస్తుంది. అక్కడ ఏముంది? నువ్వేం చదువుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? ఎందుకు వాక్యం లోపలికి వెళ్తలా? ఎందుకు వాక్యం లిటరల్ గా తీసుకోవట్లా? వాక్యాన్ని లిటరల్ గా తీసుకోకూడదండి. ఎవరు చెప్పారు? వాక్యాన్ని లిటరల్ గా తీసుకోవడానికి లిటరల్ గా రాయించాడు. విత్తువాడు ఉపమానంలో విత్తనాలు విత్తువాడు అవన్నీ మాట్లాడుతూ దాని భావాన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడు దానికి ఆ విత్తనానికి ఏమని తీసుకోవాలి? ఆయన భావం చెప్పాడు, అందులోంచి తీసుకో. సొంత భావం ఎందుకు? సొంత వాక్యాన్ని ఎందుకు? దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. దుష్టునికి వాక్యం కావాలి. దుష్టుడు వాక్యాన్ని కలిపి చెరిపేశాడు. కాబట్టి సంఘాలు, తెసలోనికి సంఘం వలె మాదిరి సంఘాలు, బలమైన సంఘాలుగా కాక బలహీనమైన సంఘాలు, కాలోమైన సంఘాలు, ఏమాత్రం జీవం లేని సంఘాలు, విశ్వాసం లేని సంఘాలు, ఆత్మీయ అభివృద్ధి లేని సంఘాలు. వాక్యం కార్యసిద్ధి కలగట్లేదు, వాక్యం పనిచేయట్లేదు, వాక్యానుసారమైన జీవితం అనిపించట్లేదు. వాక్యాన్ని తెసలోనికి సంఘం వలె అంగీకరిద్దాం, విశ్వాసంతో అంగీకరిద్దాం, విధేయతతో అంగీకరిద్దాం, అంగీకరించిన వాక్య ప్రకారంగా మార్చుకుందాం. అతి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.